దేవో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అని సుస్పష్టంగా వేదం మహాన్యాసం చెబుతున్నది మనకి. అది తెలుసున్నవాడు కాబట్టి శంకరాచార్యులు వారు ఏమన్నారు, నాయన మేం చేసే అన్ని పనులు నీ పూజే అన్నాడు ఆయన. ఆత్మాత్వం గిరిజామతి సహచరాహ ప్రాణాహ శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరహ యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఓ ఈశ్వర శంభో అంటే ఓ శివ, నా ఆత్మ నా ప్రాణం నీవే, ఆత్మయే ఈ జీవాత్మయే త్వం నీవు. మతిహి నా బుద్ధి నా తెలివితేటలు, గిరిజ పార్వతీదేవి, పార్వతీదేవి నా బుద్ధి. ఇంకా నీ చుట్టూ ఉన్న సహచరులు ఉన్నారుగా, నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, చండీశ్వరుడు, మణిభద్రుడు, పూయూషుడు, పోషదంతుడు, పారిభద్రుడు, ఈ మొదలైన నీ సహచరులు, నాలో ఉన్న ప్రాణములు నా పంచప్రాణాలు, నీ ప్రమథగణాలు. ఇంకా ఈ శరీరమే గృహం, నీ దేవాలయం ఇల్లు. గృహం అంటే ఇల్లు, శరీరం గృహం. ఈ శరీరమే నీ ఇల్లు అనుకో, నీ ఇల్లు అయితే ఏం చేస్తావు నువ్వు, ఇందులో ఉంటావు, అప్పుడు ఇది శివాలయం అవుతుంది. ఇంకా నేను తెల్లారు లేస్తే ఎన్నో అనుభవిస్తున్నాను, వాటికి విషయ ఉపభోగ రచన అని పేరు. అనగా మొహం కడుక్కున్న వెంటనే ఓ చెంబుడు కాఫీ, తర్వాత ఓ డజన్ ఇడ్లీ, ఓ పాతి గారే, చట్నీ, సాంబారు, మళ్ళీ కాఫీ, మళ్ళీ ఏదో కూల్ డ్రింకు, తర్వాత భోజనాలు, ఇవన్నీ తింటున్నాగా నిద్రపోతున్నాం. తర్వాత పరుపుల మీద కూర్చుంటున్నాం, కింద కూర్చుంటున్నాం, మధ్య మధ్యలో కాళ్ళు లాగితే ఇలా కూర్చుంటున్నాం. ఇవన్నీ విషయోపభోగ రచనలు. ఇవన్నీ ఏమిట, తే పూజ, నీ పూజ అనుకో. మనం కాఫీ తాగితే పూజ, టిఫిన్ తింటే పూజ, మనం కూర్చుని పాటలు వింటే అదొక పూజ. ఇవన్నీ మొత్తం మనం అనుభవించేవన్నీ కూడా పూజ అన్నాడు ఆయన. అబ్బాబ్బా ఎంత మానసికమైన భక్తి ఉండాలండి, దృఢభక్తి ఉండాలండి. పూజ తే విషయోపభోగ రచన, తే నీ యొక్క పూజ, పూజ నీ పూజ ఏమిటది, మేము అనుభవించేవన్నీ నీ పూజలు. ఇక మధ్యలో మీకు నేను చెప్పేది ఏముంది, గోడకు దారపడచ్చు, మధ్య మధ్యలో అని ఉలిక్కి పడ్డాం, అసలు నిద్ర వస్తుంది. ఈ నిద్ర సమాధి, అన్నీ మరిచిపోయి పరమేశ్వరుని ప్రార్థన చేసే దివ్యస్థితి ఉంది కదా, తనను తాను మరిచి తన ఆత్మని పరమాత్మలో లీనం చేసి అన్నీ విడిచిపెట్టి శివుడే తానైపోతాడు కొంతమంది. అప్పుడు వాడిని కుదిపినా కదడు వాడు, అంటే ఇతని ఆత్మ వెళ్ళిపోయింది, శివుడిలో కలిసిపోయింది, దానికే సమాధి అని పేరు. మా నిద్ర, మేము నిద్రపోతున్న నిద్ర సమాధి స్థితి. అప్పుడు నిద్రలో గుర్రు గుర్రు వస్తుంది కదా, అది గుర్రు కాదు, ప్రాణాయామం. పూరకం రేచకం కుంభకం అవనబడ గురువులు. ఇక సంచార పదయో ప్రదక్షిణ విధి, పదయో ఈ రెండు కాళ్ళతోటి అటు ఇటు తిరుగుతున్నాక దానికి సంచారం అని పేరు. పదయోహ అని ఎందుకన్నాడంటే కాళ్ళు అన్నమాట, పత్ అంటే పాదం, పాదము అన్న పాదమే, పదము అన్న పాదమే, మొత్తం మీద మా కాళ్ళతో అటు ఇటు తిరుగుతున్నాం. అది నీ ప్రదక్షిణ అనుకో, నీ గుళ్ళో నీ చుట్టూ తిరుగుతున్నాం అనుకో. మేము అటు ఇటు పిల్లల్ని ఎత్తు తిరిగినా, లేదా మధ్యలో బుక్క తట్టుకోలేక బయటికి తిరిగినా, ఏ వంకతో బయటికి తిరిగినా, మేము తిరిగే తిరుగుళ్ళు, చెడ తిరుగుళ్ళు కూడా నీ ప్రదక్షిణ అనుకో. సర్వగిరహ గీహి అంటే మాట, గిరహ మాటలు, ఎన్నో రకాల వాగుళ్ళు వాగుతాంగా, ఆ వాగుళ్ళన్నీ సర్వగిరహ, అన్ని మాటలు అన్నమాట. మామూలుగా గిరహ అంటే మాటలు, సర్వగిరహ అన్ని మాటలు. పురద్దుటి నుంచి రాత్రి నిద్ర ఏదాగి ఎన్ని మాటలు మాట్లాడతాం అమ్మ బాబోయ్, మన మాటలన్నీ నేను కాశీలోట రాగి చెంబులు 10 రూపాయలకు వస్తాయట, అది కొనుక్కుని మన ఊళ్ళో అమ్మితే 100 రూపాయలు వస్తాయి, ఇలా 100 చెంబులు అమ్మేవనుకో 2 అండ్ 4 ఖర్చులు కలిసి రావా అందో కావడం. ఇది మాటే, ఇలా ఎన్ని ఒక మాట అయితే అనుకోవచ్చాయి, రకరకాల మాటలు వస్తుంటాయి, ఎన్ని కబుర్లు వస్తూ ఉంటాయో. ఈ మాటలన్నీ కూడా ఏమిటి, స్తోత్ర అని, నీ స్తోత్రములు అనుకో. మనం మాట్లాడే ఆహరి వెర్రివాగుడు కూడా నీ స్తోత్రం అనుకోమన్నాడు ఆయన. ఇంకెంతెందుకు చెట్టు చివరికి నా వల్ల కాదు చెప్పడం, ఎత్తు ఎత్తు కర్మ కరోమి, ఎత్తు ఎత్తు కలిస్తే ఎద్యత్ అన్నమాట. ఏ ఏ కర్మలు నేను చేస్తున్నాను అంటే నేను ఏం పనులు చేసినా, నేను చేసే పిచ్చి పనులన్నీ కూడా విడిచిపెట్టకుండా అఖిలం అంటే ఇంత కూడా కొరత లేకుండా, తవ ఆరాధనం నీ ఆరాధనే, నేను చేసే అన్ని పనులు నీ ఆరాధనేనయ్యా, మినహాయింపు లేకుండా అన్ని పనులు నీ ఆరాధనే, నేనేం చేసినా ఆరాధనే. ఎందుకంటే కొన్ని చెప్పడానికి వెళ్ళలేదు ఇందులో, ఉదాహరణకి మలమూత్ర విసర్జన ఇవన్నీ ఏం చెప్పగలుగుతాం, చెప్పలేం కదా స్తోత్రాల్లో. అందుకని ఇక మిగిలిన పనులు ఏమి చేశామో అవన్నీ నీ పూజ అనుకో, నీ ఆరాధన అనుకో, ఇదే మానసిక పూజ అన్నాడు ఆయన. దీనికి శివమానస స్తోత్రం అని పేరు. ఇంత స్థాయికి తీసుకెళ్ళేటండి శంకరుడు మనల్ని, మనం సర్వసమర్పణ చేయాలి ఆయన. అందుకని పూర్వం ఇళ్లల్లోనే ఆలయం కట్టుకునేవారు. ఈ నందివర్ధన మహారాజు గారు ఇంట్లో అలా ఒక ఆలయం కట్టుకున్నాడు, అది మర్చిపోకండి ఈ గందరగోళంలో. ఆయన ఒక మంచి అర్చకుడిని పెట్టుకుని, ఒక పురోహితుడిని పెట్టుకుని అర్చన చేస్తూ తాను చేసేవాడు. ఆయన చాలా చిన్న వయస్సులో, వాడు నాన్నగారు తొందరగా చచ్చిపోవడం వల్ల 16 ఏళ్ళకే రాజైపోయాడు. ఈ చిన్న వయస్సులో అందము విద్య పరాక్రమం సంపద అన్నిటికీ మించి రాజపదవి ఇవి రావడంతో ఏమైపోయింది, ఈయన కొన్ని వ్యసనాలకు లోనైపోయాడు. ఆయన ఆస్థానంలో ఒక రాజనర్తకి ఉండేది. ఈ రాజనర్తకి అబ్బాబో ఇక రంభ ఊర్వశి లాంటి అప్సరసలు బలాదూరు అంత అందంగా ఉండేదన్నమాట. అంత అందంగా ఉంటారంటారు కానీ ఈ మధ్యన ఎవరు కనపట్టలేదు, కానీ ఆ రోజుల్లో కనబడేవారు. ఈ అందగత్తి గారు కాస్త దీనికి మద్యం అలవాటు చేసింది. పగలు ఏదో ఉండేవాడు కానీ సాయంత్రం వేసరికి గుడుకు గుడుకుని తెగతగేసేవాడు ఆయన. ఈ మద్యం తాగడం, ఆవిడ దగ్గరికి వెళ్ళడం, ఆవిడతో కలిసి చక్కాను సర్రసాల జవరాలను ఆవిడ పాడుతూ ఉంటే ఈయన పాటలు పాడేవాడు. ఆయనకు ఒక గురువు గారు ఉన్నారు. గురువుగారికి తెలిసింది, చాలా బాధపడిపోయాడు ఆయన. మహారాజా రాకరాక నీకు మానవ జన్మ వచ్చింది, జంతువునాం నరజన్మ దుర్లభం. అసలు మానవ జన్మ రావడమే కష్టం, ఈ జీవుల్లో ఇన్ని రకాల జీవుల్లో మానవుడిగా పుట్టాలంటే చాలా కష్టం. మళ్ళీ ఆ మానవ జన్మలో కూడా నువ్వు మహారాజు అయి పుట్టావు, చిన్న వయస్సులో రాజు అయ్యావు, శివభక్తుడి శివారాధన విడిచిపెట్టి ఒక స్త్రీ లోలత్వంతో మద్యం తాగి నాశనం అయిపోతావా, నువ్వు ఏ లోలత్వంలోనూ నాకు అనవసరం, ఈ తాగుడు తాగావా లేకపోతే ఇంకో తిరిగావా నాకు వద్దు, కానీ నాకు ఒక మాట ఇవ్వన్నట్ట గురువుగారు ఏమడిగితే చేస్తానన్నాడే. నిజంగా గురుభక్తి కలిగిన వాడంటే ఆయన. అలాంటి భక్తులు ఈ భూమండలంలో అరుదుగా ఉంటారు. మీరు ఏం చెబితే చేస్తానడగా, నేను నిన్ను నియంత్రించను అదుపులో పెట్టను, కానీ నాకు ఇచ్చిన మాట ఒక్కటి మాత్రం నిలబెట్టుకో, ఎక్కడున్నా సంధ్యా సమయమునకు కొంచెం ముందు లేచి సంధ్యా సమయంలో శివుణ్ణి నీ చేతితోటే అభిషేకించి పూజించన్నాడు. సూర్యోదయం సమయంలో ఏం చేయాలి, నువ్వు ఎక్కడున్నా శివలింగం మీద, నువ్వు ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో ఓ శివలింగం మీద పత్రి వెయ్యి, అభిషేకం చెయ్యి, శివారాధన చెయ్యి. ఈ మాట నాకు ఇయ్యంటే మీకు మాట ఇస్తున్నాను, నిలబెట్టుకుంటాను. సంధ్యా సమయంలో అది ప్రాతకాల సంధ్యా సమయంలో శివార్చన స్వయంగా నేనే చేస్తానన్నాడు. అన్నమాట ప్రకారం రోజు ఆయన తెల్లవారుజామున లేచి సంధ్యా సమయానికల్లా శివుణ్ణి పూజించేవాడు. ఇలా కొంతకాలం గడిచింది. కార్తీక మాసం వచ్చింది, పైగా ఆ రోజు ఏకాదశి సోమవారం కూడా. ఆయనకి తెలియక మర్చిపోయాడు హడావుళ్ళు, తిథులు వారాలు మర్చిపోయాడు. ఎందుకంటే పక్కన రాజనర్తకి యొక్క వ్యామోహం ఉంటుందిగా, ఆ వ్యామోహంలో ఆదివారం రాత్రి ఆవిడ మందిరానికి వెళ్ళాడు. ఆవిడ మందిరం ఓ చోట, ఈయన భవనం ఓ చోట. పూర్వం మహారాజ మందిరాలు చాలా దూరంగా ఉండేవి కదండి. ఈయన నర్తకి దగ్గరికి వెళ్ళాడు. ఆ పూట ఎప్పుడూ లేనంత తెగ తాగేశాడు, చెడతాగాడంటారే అలా తాగేశాడు, బాగా మద్యం పుచ్చేసుకున్నాడు. అసలు ఆదివారం మద్యం పుచ్చుకోకూడదని శాస్త్రం. అందుకే పూర్వం మనకి సెలవులు శనివారం శుక్రవారం ఇచ్చేవారు ప్రాచీన కాలంలో గురుకులాలకి. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని నాశనం చేయడానికి ఆదివారం సెలవు పెట్టారు. ఆదివారం నాడు ఆమిషం మధుపానంచ అంటే మాంసము మద్యపానము ఈ రెండు ఆదివారం నిషేధం. ఆ రెండు మన చేత చేయిస్తే మనం నాశనం అయిపోతాం. ఆదివారం నాడు మన చేత పిచ్చి పార్టీలు చేయించి మనల్ని నాశనం చేయడానికి, భారతదేశ సంస్కృతి నాశనం చేయడానికి బ్రిటిష్ వాళ్ళు కుట్ర పన్ని రవివారం సెలవు పెట్టారు. ఎంత నాశనం చేశారండి వాళ్ళు. ఇప్పటికి కూడా అరబ్ కంట్రీస్ వాళ్ళు మెలకువ తెచ్చుకున్నారు, వాళ్ళు శని శుక్రవారాలే సెలవిస్తారు తెలుసుగా మీకు. కువైట్టు కానీ దుబాయ్ కానీ వాళ్ళకి ఆదివారం సెలవు లేదు. మనకే ఈ దరిద్రం ఏమిటో తెలియదు. చాలా చోట్ల దేశాల్లో అలా మార్చేసుకున్నారు వాళ్ళు. మలేషియా వాళ్ళు కూడా అంతే, ఆదివారం సెలవు లేదు. మరి ఇంకా ఎందుకు భారతదేశంలో ఈ సెలవు చెప్పండి. ఈ మధ్యనే చాలా మార్పులు వస్తున్నాయి. ముఘల్సరాయ్ అనే దరిద్ర పేరు తీసి దీనదయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ అని మార్చారు. కాబట్టి మీరు ముఘల్సరాయ్ అనే పేరుకి ఎత్తకండి. అది డిడి ఉపాధ్యాయ జంక్షన్ ఉపాధ్యాయ అనండి. ఉపాధ్యాయ శబ్దానికి ఆ మొఘల్ సరాయికి ఎంత తేడా ఉంది. అలాగే అలహాబాద్ తీసేసి ప్రయాగరాజ్ అని పెట్టాడు ఆయన. ఇలా చాలా పేర్లు భవిష్యత్తులో మారిపోతాయి. అలాగే ఈ ఆదివారం సెలవు కూడా పోయి శుక్ర శనివారాల సెలవుల్లోకి కూడా భగవంతుడు మార్చాలని మనం కోరుకుందాం. అప్పుడు ఆదివారం నాడు ఈ పిచ్చి పనులు చేయం. సెలవు ఉంటేనే కదా తాగుతాడు, సెలవు ఉంటేనే కదా పిచ్చి పనులు చేస్తాడు. కాబట్టి సెలవే లేకపోతే వాడి దాన్ని కూడా ఆఫీసుకు పోతాడు. ఆఫీసుకు పోవడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఈయనకి తెలియకుండానే ఆదివారం నాడు మద్యం అవసరాలు పుచ్చుకోకూడదని తెలుసు కూడా పుచ్చేసుకున్నాడు పాప. ఆ మైకంలో లేవలేకపోయాడు. తెల్లవారితే కార్తీక సోమవారం, పైగా సోమవారంతో కూడిన ఏకాదశి. మరీ ఒత్తిగా 3 గంటలకే లేచిపోయారు జనం అంతా. అందులో శివాలయం ఉంది ఆ ఊళ్ళో అద్భుతమైన ఆలయం. ఆలయంలో ఉన్న అర్చక స్వాములు శివాలయానికి వెళ్ళారు. వాళ్ళు పెద్ద కంఠంతో మహాన్యాసం మొదలుపెట్టారు. ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫుర జ్యోతి స్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు వంతామృతైహి అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ద్రౌపదం విప్రోభిషించేచ్ఛవం. ఈ కంఠం వినగానే చటుక్కు లేచిపోయాడు రాజుగారు. అప్పటికి 4:30 అయిపోయింది ఇంచుమించుగా. ఆయన ఎక్కడున్నాను అని చూసుకున్నట్ట మైకం కొంచెం వదిలేక. తాగిన వాడికి తెల్లవారుజామున ఇంకా కొంచెం మైకం ఉంటుందని అందులో రాశారు మరి నాకు తెలియదు. కానీ ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని అడగాలి, ఎందుకంటే వాళ్ళు ఎంతోమంది క్యాండిడేట్స్ని చూస్తారు కదా, పట్టుకుంటారు కదా. అందువల్ల ఈయనకి ఇంకా కొద్దిగా అలా తల దిమ్ముగా ఉంది పాపం. ఎక్కడున్నాను అని వెతుక్కుని చూస్తే గుడ్డి దీపపు రత్నాల దీపపు కాంతిలో రాజనర్తకి మంచం మీద హాయిగా పడుకునేది పక్కన ఈయనున్నాడు. ఉలిక్కిపడి లేచాడు ఆయన. కొంప మొలిగిపోయిందిరా దేవుడా, మా గురువుగారికి మాట ఇచ్చాను. ఏ స్థితిలో ఉన్నప్పటికీ తెల్లవారుజామున మాత్రం లేచి ఈశ్వరుడికి సూర్యోదయ సమయంలో అర్చన చేస్తానని మాటిచ్చాను. ఇప్పుడు చూస్తే నేను వేశ్యామందిరంలో ఉన్నాను. ఇక్కడ నుంచి రథం ఎప్పుడు సిద్ధమవుతుంది సారథికి చెబితే వాడు రథం సిద్ధం చేసి తేవాలి, తీసుకొస్తే భవనానికి వెళ్ళాలి. ఇదంతా కనీసం 2-3 గంటల కంటే ఎక్కువ టైం పడుతుంది, అంటే సంధ్యా సమయం దాటిపోతుంది. చూస్తే తూర్పు దిక్కు తెల్లారిపోతుంది. అప్పుడే ఎలా నేను గురువుగారికి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకోవాలి, ఎంత పొరపాటు చేశాను. పైగా నేడు కార్తీక సోమవారం, ఏకాదశి కూడా ఉత్తరోజుల కంటే మరింత పవిత్రమైన రోజు. ఇటువంటి రోజులలో ఈ భ్రష్టకార్యం ఎందుకు చేశాను అని చాలా ఆవేదన పడిపోయాడు. ఆ వేశ్యామందిరం అంతా వెతికాడు. ఎక్కడన్నా ఒక శివలింగం దొరుకుతుందేమో అభిషేకం చేద్దామని. వేశ్యామందిరంలో శివలింగాలు ఎందుకు ఉంటాయి? మద్యం శేషాలు, మల్లె పువ్వులు, చెత్త చెదారం తప్ప ఏమీ లేవు. అప్పుడు మాత్రమే చాలా ఆవేదన పొందాడండి, పరమ దుఃఖం పొందాడు. గురువుగారికి మాటిస్తే చచ్చినా నిలబెట్టుకోవాలని శాస్త్రం చెబుతున్నది. నిలబెట్టుకోకపోతే మళ్ళీ 3 కోట్ల జన్మలు ఎత్తాలట. కుక్క, నక్క, బల్లి ఇలాంటి జన్మలు ఎత్తాలి. అందుకే గురువుకి మాటిచ్చాక ప్రాణం పోయినా నిలబెట్టుకోవాలని శాస్త్రం చెబుతున్నది. ఇప్పుడు మా గురువుగారికి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకోవాలని అనుకున్నాడు ఆయన. అక్కట కన్నుగానక మదాంధుడనై ప్రియురాలి ఇంటిలో చిక్కితి. అక్కట కన్నుగానక మదాంధుడనై ప్రియురాలి ఇంటిలో చిక్కితి. శైవ పూజ ఎటు చేయుదు వేళ అతిక్రమించే ఇందెక్కడ కానరాదు పరమేశ్వర లింగము బోలురాయో వేరొక్క పదార్థమో తొదక యుక్తమయైన ఇకెట్టులి శరా. అయ్యో కన్ను మిన్ను గానక మదాంధుణ్ణి మద్యం వైకంలో ఈ ప్రియురాలింట్లో పడ్డాను, తాగాను, తందనాలాడాను, చెయ్యరాని పనులు చేశాను. ఇప్పుడు గురువుగారికి ఇచ్చిన మాట ఎలాగా నిలబెట్టుకోను, శివ పూజ ఎలా చేయను. పోని ఇక్కడెక్కడన్నా శివ పూజ చేద్దామంటే శివలింగము వలే కనబడే ఒక రాయి కూడా లేదు. ఒక రాయి కనపడినా పర్వాలేదు, అది కూడా శివలింగం అనుకోని పూజ చేయొచ్చు. కానీ ఇక్కడెక్కడ శివలింగాన్ని పోలే ఒక రాయి కనపడటం లేదు. పనికి మాలినది, పనికిరానిది, అపూజ్యమైనది అని ఇంకో వస్తువు కనపడినా పర్వాలేదు అనుకున్నాడు ఆయన. నిజానికి కొన్ని వస్తువులు మంచివి కావు, అయినా శివలింగం వలె కనబడితే ఆ దౌర్భాగ్యపు పదార్థానికైనా పూజ చేస్తాను, ఏది కనబడదేమో అనుకున్నాడే. అయుక్తమే అయిన అండంలో ఉంది కవిత్వం. అది యుక్తం కాదు, శివ పూజకి పనికిరాదు. అయినా శివలింగంలాగా కనబడితే చేసేయచ్చు అనుకోగా ఆయనకి దృష్టి నిద్రపోతున్న వేశ్య మీద పడింది. నిద్రపోతున్న వేశ్య యొక్క పైన ఉన్నటువంటి చీర చెంగు పక్క వెళ్ళిపోయింది, వక్షోజములు బయటికి కనబడుతున్నాయి. అందులో ఒక వక్షోజం ఆ గుండ్రంగా ఉన్నది అచ్చం శివలింగంలా కనపడింది. దేవుడు నాకు ఇక్కడ ప్రత్యక్షం అయిపోయాడు అనుకున్నాడు ఆయన. వెంటనే ఆ వేశ్య కోసం రాత్రి తెచ్చిన మల్లెపూలు పళ్ళెం పట్టుకొచ్చాడు, ఈ మల్లెపూలు తీశాడు, దాని మీద వేసేశాడు. ఎంతో ఒకసారి ఏం భక్తి అనుకుంటారు, దీన్నే భక్తి అంటారు. భక్తి కిన్న కరోతి, భక్తి ఏ పనినే చేయిస్తుంది. నాకు వేళకి శివ పూజ చేయాలి, లింగం కనబడితే చాలు అనుకున్నాడు ఆయన. మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. చివరికి వక్షోజమే లింగంగా కనబడింది, దాన్నే పూజించాడు. ఆ రోజు కార్తీక మాసం, సోమవారం, ఏకాదశి పర్వదినం. అందుకని శివ దర్శనానికి అత్రి, మరీచి, దక్షుడు, కౌండిన్యుడు, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇంతమంది ఋషులు పరమభక్తితో ప్రేమతో కైలాసానికి శివ దర్శనానికి వెళ్ళారు. శివ దర్శనానికి వెళ్ళిన వాళ్ళంతా దివ్య పుష్పాలు పట్టుకెళ్ళి ఒక్కొక్క మంత్రం చదువుతూ ఓం నిధనపత ఏ నమః నిధనపతాంతికాయ నమః అంటూ శివుడి పాదాల మీద వేశారు. ఈ పువ్వులు శివుడి పాదాలకి తగలకుండా పక్కకి పడుతున్నాయి. ఒక్క పువ్వు కూడా ఆయన పాదానికి తగిలితే ఒట్టు. కైలాసానికి వెళ్ళి డైరెక్ట్గా శివుడి పాదాల మీద వేస్తే పడ్డంలా. కానీ భూలోకంలో నందివర్ధన మహారాజు వేశ్యా వక్షోజం మీద శివుడి తలుచుకుంటూ నమః అన్నప్పుడు పువ్వు వేస్తే ఈ పువ్వులు భూలోకం నుంచి వచ్చి శివుడి పాదాల మధ్యలో పడ్డాయి. దాంతో పార్వతీదేవి గొళ్ళు మండింది. నాకు నీ సంగతి తెలుసు స్వామి, పెళ్ళైనప్పటి నుంచి కొత్త చూస్తూనే ఉన్నాను. ఎన్ని రోతలున్నా మళ్ళీ కొత్త రోత ఏమిటి, పూజ ఏమిటిది? ఆ దౌర్భాగ్యుడు తాగి తందనాలాడి మత్తు కూడా వెడక స్నానం కూడా చేయకుండా వేసు కోసం తెచ్చిన మల్లెపూలు పట్టుకొచ్చి వక్షోజం మీద వేస్తే నువ్వేమని పాదాల దగ్గరికి తెచ్చుకుంటావా? ఈ మహర్షులు పరమనిష్టాగరిష్ఠులు, నిరంతర దీక్షతో ఉంటారు, నియమనిష్టలతో తపస్సు చేసే పుణ్యాత్ములు చేసే పూజ నీకు అందడం లేదా అనగా ఆయన నవ్వి, వేర్రిదానా, వీళ్ళందరి భక్తి గొప్పదే కాదన్ను, కానీ వీళ్ళ మనస్సులో ఉన్న భక్తి కంటే వాడి భక్తి గొప్పది. వాడికి శరీర శుద్ధి లేకపోవచ్చు, చిత్తశుద్ధి ఉంది. చిత్తశుద్ధి లేని శివ పూజ లేదరా అన్నారు. శుద్ధి మనస్సులో ఉండాలి, బుద్ధి ఇక్కడ ఉండాలి. వాళ్ళ దగ్గర భక్తి ఉన్న మధ్య మధ్యలో శివుడు మన పువ్వులు చూసి మెచ్చుకున్నాడా లేదా అని శివుడికే చూస్తారట వాళ్ళు. కొంతమంది ఏదైనా ఇచ్చేటప్పుడు ఏముండోయ్ ఉంగరం ఉండోయ్ అని వందసార్లు చెప్తారన్నమాట. కాబట్టి ఎందుకు చెబుతానంటే ఈ మహానుభావుడికి చిత్తశుద్ధి ఉన్నది, అందుకే ఈ పువ్వులు నాకు నచ్చాయి. మిగతా వాళ్ళకి లోపల రకరకాల కోరికలు ఉన్నాయి, మోక్షం మీద కూడా కోరిక ఉన్నది. మన పూజ శివుడు మెచ్చుకుంటున్నాడా లేడని ఒకడు ముఖాలు ఒకడు చూసుకుంటారు. పైగా వచ్చిన గొప్ప గొప్ప వాళ్ళు ఏంటంటే ఆయనకంటే గొప్ప పువ్వులు నేను తేవాలి, ఈయనకంటే ఎక్కువ పువ్వులు నేను తేవాలి, ఆయనకంటే ఎక్కువ నైవేద్యం నేను పెట్టాలి, ఈయనకంటే నైవేద్యం నేను పెట్టాలి, ఆయన పాయసంలో 4 జీడిపప్పులు వేస్తే నేను 10 వేసి శివశివ చూసావా, వాళ్ళు కేవలం 100 గ్రాములు జీడిపప్పు వేశారు, నేను 1000 గ్రాములు వేశాను అనిపించుకోవాలి. ఇన్ని కోరికలు ఉన్నాయి, ఈయనకి ఆ కోరిక లేదు పాపం. అందుకే ఆ పువ్వులు స్వీకరించానడగా అంటే ఇక ఎల్లకాలం ఇలాగే ఉండాలా అన్నది ఆవిడ. కాదు కాదు, వీడిని మార్చే శక్తి ఒకటి ఉన్నది, ఒక విద్యాధర కంజని వీడికి భారీగా అంటగడతాను, ఆ విద్యాధర కంజ వల్ల వీడు బాగుపడతాడు, మహాయోగజాతకుడు అవుతాడు, ఈశ్వరుని నర్చిస్తాడు, అప్పుడు నేను వీడిని భార్యాసమేతముగా అంత్యకాలంలో కాశీకి పంపుతానన్నాడే. అన్నట్టే ఒక విద్యాధర స్త్రీ అతనికి భార్య అయ్యింది. వాళ్ళిద్దరూ ఆ రోజు నుంచి మద్యపానం మొదలైనవన్నీ మానేసి భక్తితో ఇంట్లో శివుణ్ణి పూజించారు. వాళ్ళకి 12,000 సంవత్సరాలు పరిపాలన అయ్యాక శివుడు కళ్ళలో కనిపించి హుటాహుటిని మీ ఇద్దరు మీ పిల్లలకి పట్టాభిషేకం చేసి కాశీ వచ్చేయండి అన్నాడు. వాళ్ళిద్దరూ కాశీ వచ్చారు. కాశీ వచ్చి ఇప్పుడు ముముక్షు భవన్ అంటున్నాం కదా, ఆ అసీ నదీ తీరంలో అక్కడే మకాం పెట్టారు. ఇక్కడే మీకు ఇంకోటి చెప్పాలండి, ముముక్షు భవన్ దగ్గరికి వెళ్ళడానికి చాలామంది భయపడుతున్నారు. కాశీలో 9 నెలలు ఉండేవాళ్ళు వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదని ఎవరు చెప్పాడు? ఉంటే అబద్ధం, పురాణాల్లో లేదు. ఎవరో కొంతమంది కుట్ర పన్ని అది పంచకులసులోకి రాదని చెబుతున్నారు. ఇవన్నీ ఈ మధ్యకాలంలో వాళ్ళు కల్పించినవి, అవి అని నమ్మకండి. ముముక్షు భవన్ కూడా ప్రభుదత్త బ్రహ్మచారి గారు చెప్పిన వాటి కంటే సత్యం ఇక్కడ ఏదీ లేదు. ప్రభుదత్త బ్రహ్మచారి గారు మహానుభావుడు, ఇక్కడ ఏళ్ల తరబడి ఉపన్యాసాలు చెప్పిన ఆయన. ఆయన కూడా చెప్పాడా అది కూడా పంచకులసుల్లో ఒక భాగమే, అది దాటి ముందుకెడితే లేదు తప్ప. కాబట్టి అక్కడ కార్యక్రమాలు చేసుకోండి. మన ప్రమాణం మనం చెప్పకూడదు. కంచి పరమాచార్యులు ఒకరు, శంకరాచార్యుడు, ప్రభుదత్త బ్రహ్మచారి, వీళ్ళకి బాగా తెలుస్తుంది. ప్రభుదత్త బ్రహ్మచారి గారు ఎంత గొప్పవాడు మీకు తెలిసిన, చాలా కాలం క్రితం, దాదాపు 120 ఏళ్ల క్రితం ఒక తమాషా జరిగింది. ఓ భార్యాభర్తలు ఇద్దరు పిల్లవాడికి ఉపనయనం చేశారు. ఆ కుర్రాడికి 8 ఏళ్ళు ఉంటాయి. ఈ కుర్రాడిని తీసుకుని చారుధామ యాత్రకు వెళ్ళారు. 120 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు కాదు, 120 ఏళ్ల క్రితం. తీరా చారుధామ యాత్రకు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా హరిద్వార్లో వీళ్ళు స్నానం చేస్తూ ఉండగా కుర్రాడు గంగలో పడిపోయాడు. హరిద్వార గంగది మీరు చూస్తున్నారుగా, పొద్దున స్నానానికి వెళితే ఎలా ఉంది గంగ, అంతకంటే వేగంగా ఉంది అక్కడ. ఆ గంగలో కుర్రాడు కొట్టుకుపోతే తల్లిదండ్రులు అయ్యో అయ్యో కుమారుడు చచ్చిపోయాడని ఏడుస్తూ ఇంటికి పోయారు వాళ్ళు. గోదావరి తీరం వాళ్ళు, కొవ్వూరు, రాజమండ్రి దగ్గర ఎక్కడో పల్లెటూరికి పాపం. ఈ కుర్రాడు చచ్చిపోయాడని ఇంటికి పోయి ఏడ్చారు. ఈ కుర్రాడు హరిద్వారంలో గంగానదిలో పడిపోయిన ఆయన అక్కడ కొట్టుకుని కాశీలో తిరిగాడండి. అసలు ఒకసారి ఆలోచించండి, ఎక్కడి హరిద్వారం? హరిద్వారం నుంచి బయలుదేరి 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 గంగానది ప్రయాగ వస్తుంది. ప్రయాగలో యమునానదితో కలిసి అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది మన దగ్గరికి, కాశీకి. కాశీలో మణికర్ణికా ఘట్టం దగ్గర ఒక మహానుభావుడు జపం చేసుకుంటూ ఉంటే అందులో శవం కొట్టుకొచ్చింది. ఆ శవాన్ని చూడగానే ఇందులో ప్రాణం ఉందనిపించింది ఆయనకి. జుట్టు పుచ్చుకుని పైకి లాగితే బతికే ఉన్నట్టు ఈయన. 3 రోజులు నీళ్ళల్లో కొట్టుకొచ్చి బతికాడు. అది ఈశ్వర కథ. ఆ ప్రభువు ఈశ్వరుడే ఇచ్చాడు అనుకుని ఆయనకి ప్రభుదత్తుడు అని పేరు పెట్టుకున్నాడు ఆయన. ఆయన బ్రహ్మచర్య దీక్షతో ఆయన దగ్గర ఉన్నాడు. ఆయన్ని సన్యాసిని చేశాడు ఆయన. ఈ కుర్రాడికి చిన్నప్పుడు తల్లిదండ్రులు చేతి మీద శివాని 2 అక్షరాలు రాయించారు. ఈ కుర్రాడు 8 ఏట గంగలో కొట్టుకొచ్చిన వాడికి 16 ఏళ్ళు వచ్చేలోపు సన్యాస దీక్షలో చాలా గొప్పవాడయ్యాడు, మహాపండితుడైపోయాడు, వ్రజభాగవతం రాశాడు. మా నాన్నగారు ఆయన దగ్గర కూర్చుని పురాణం చెప్పేవారు. 1932 సంవత్సరంలో మా నాన్నగారు ఇక్కడికి వచ్చి 32 నుంచి 37 వరకు 5 ఏళ్ళు సంస్కృతం నేర్చుకున్నారు. మదన మోహన మాలవీ గారు బెనారస్ హిందూ యూనివర్సిటీ పెడుతున్న రోజులవి. ఆ రోజుల్లో హరిశ్చంద్ర ఘాట్లో శవాల వెలుతురులో మొత్తం భాష్యాంత వ్యాకరణం చదువుకున్నారు. సంస్కృతంలో వ్యాకరణంలో కూడా భాష్యాంత వ్యాకరణం చాలా కష్టం. అసలు ఆ రోజులే వేరండి, ఎక్కడ 32 37 అంటే మానవ మత్తులు మేము ఎవరో ఎరుగుదామా? ఏదో ఇలాంటి పిల్లలు ఏమన్నా ఉంటే 1932లో పుట్టి ఉండాలి. కానీ ఇంత చేసి నేనంత బాధికాళ్ళవండి కదా, నాకేం తెలుస్తుంది. అలా చదువుకున్నారే ఈ ప్రభుదత్త బ్రహ్మచారి గారు. ఈ తర్వాత గురువుగారి తర్వాత పీఠాధిపతి అయ్యాడు. చాలా అద్భుతం. ప్రభుదత్త బ్రహ్మచారి ఆశ్రమం ఎక్కడని అడిగితే చెబుతారు, మీరు వెళ్ళి చూడండి, జీవితంలో ఒకసారి నా ఆశ్రమాన్ని చూడాలి. ఆయన వ్రజభాగవతం అని వ్రజ భాషలో రాశాడు ఆయన. ఒక రోజున వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు ఇక్కడికి కాశీ. రాగానే ఎవరో చెప్పారట, ఒక ఆయన గంగలో కొట్టుకొచ్చాడు, ఆయనకి ప్రభుదత్త బ్రహ్మచారి అని పేరెట్టారని కానీ వీళ్ళకి ఆశ కలిగింది. గంగలో కొట్టుకొచ్చాడా అని కుర్రాడు వచ్చి చూశారు. కుర్రాడు ముఖంలో పెద్ద తేడా ఏం లేదు, 7 మారాయి కానీ శివ అనే అక్షరాలు కూడా ఉన్నాయి. వెంటనే నువ్వే మా కొడుకు అని వాళ్ళు కౌగులించుకున్నారు. అప్పుడు పెద్ద స్వామీజీ అన్నారు, వీడు సందేహం లేకుండా మీ అబ్బాయే గంగలో హరిద్వార్ నుంచి కొట్టుకొచ్చారు, నాకు తెలుసు ఆ విషయం, కానీ ఇప్పుడు సన్యాసి, మీ ఇంటికి మళ్ళీ పంపించడం ధర్మమా అంటే వీడు ఎప్పుడో పోయాడు అనుకున్నాం, బతికాడు చాలు, యథాతథంగా అదే రూపంతో పుణ్యాత్ముడు ఇక్కడే ఉన్నాడు, మీ దగ్గరే సన్యాసిగా జగద్గురువుగా ఉంటే చాలు మాకు అని వాళ్ళు కూడా కుమారుణ్ణి సేవిస్తూ అక్కడే ఉండిపోయారట పవన్ తర్వాత. ఆ మహాత్ముడు 112 ఏళ్ళు బతికాడు. నిన్నే చింతామణి గణపతి దగ్గర ఉన్నటువంటి ఆయన పేరంటే ఆచార్య గారి పేరు సుబ్బారావు గారా, జగన్నాథం గారు. సరే మొత్తం జగన్నాథం గారు సుబ్బారావు గారు కానీ ఆయన మన తన పక్కనే గుర్తు. నిన్న కూడా అభిషేకంలో పూర్ణాభిషేకం చేశారే పూర్ణాహుతికి, ఆయన చెప్పారు ఇన్నాళ్ళు బతికిన స్వామీజీ లేరండి, 112 ఏళ్ళు బతికి ఏ మధ్యనే వెళ్ళిపోయారట. చాలా కాలం బతికారు ఆయన, మహానుభావుడు ఆయన. ఆయన ఏమన్నారో తెలిసిన, ఈ అసి అనే ఘట్టం దగ్గర పక్కనున్న ముముక్షు భవన్ దాటి 2 గజముల వరకు కూడా అదంతా ఈ పంచక్రోశుల్లోదే, కాబట్టి మీరు నిశ్చింతగా అక్కడెక్కడ వెళ్ళబోతుంది, ఈ భయం నుంచి విముక్తి పొందండి. కేవలం కేదారఖండం అటు ఆ సూర్యఖండం ఇలా ఏవో కొన్ని ఉన్నాయి, ఇవి దాటి వెళ్ళడం లేదు వీళ్ళు. కాబట్టి వెళ్ళడం వల్ల ఏమీ దోషము లేదు. నేను చెప్పాను, ఆయన చెప్పాడు, పరమాచార్యుల వారు చెప్పారు, శంకరాచార్యుల వారు చెప్పారు, నిశ్చింతగా వెళ్ళండి. ఇవి పక్కన పెడితే మొత్తం మీద మహానుభావుడు నందివర్ధన మహారాజు భార్యతో పాటు శివుడు చెప్పగా పిల్లలకి పట్టాభిషేకం చేసి ఇక్కడికి వచ్చారు. ఈ పంచక్రోశుల మధ్యలో నివసించారు, ఈశ్వరుణ్ణి పూజించారు. ఆయువు మూడగానే శరీరం విడిచిపెట్టారు. శరీరం విడిచిపెట్టడంతో ఈ ఇద్దరు దంపతుల్ని శాశ్వతంగా కైలాసానికి పట్టుకుపోయాడు ఈశ్వరుడు అని ఈ మహాకథని ఎవరు చెప్పారు? ఇంతకీ అగస్త్య మహర్షి లోపాముద్రకి కాశీఖండంలో చెప్పాడు. చూసావా లోపాముద్ర, ఇది కాశీ మహిమ. కాశీలో మరణించకపోవటం వల్ల, హరిద్వారంలో చావటం వల్ల మళ్ళీ జన్మెత్తవలసి వచ్చింది వైకుంఠమునకు వెళ్ళి కూడా శివశర్మ గారు. అదే కాశీలో మరణిస్తే ఆ జన్మతోటే వాడికి విముక్తి అవుతుంది, వాడికి పునర్జన్మ ఉండదు. అందుకే జీవులు నిరంతరం కాశీ 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 అని తహతహలాడిపోతారు. అనగానే అప్పటికి ఆవిడికి అర్థమైంది కాశీ యొక్క మహిమంటే అవుతుంది. ఇప్పుడు ఇద్దరూ కలిసి, అగస్త్యుడు లోపాముద్ర కలిసి, స్వామి వల అని ఉన్నది తంజావూరు దగ్గర ఉంది కదా తమిళనాడులో, తమిళనాడులో ఉన్న తంజావూరు దగ్గర స్వామి వల దగ్గర కుమారస్వామి కొలువై ఉంటాడు. అక్కడికి వెళ్ళారు. అక్కడికి కొల్హాపుర మహాలక్ష్మి చెప్పింది అగస్త్యుడికి, మీరు ఇదివరకు కాశీఖండంలో విన్నారు, ప్రారంభంలో విన్నారు. అగస్త్యుడు లోపాముద్రతో పాటు కాశీ విడిచిపెట్టి తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ కొల్హాపురం వెళ్ళాడు. మహాలక్ష్మిని మూడు శ్లోకాలతో ప్రార్థించాడు. ఆ శ్లోకాలే జగత్ ప్రసిద్ధికి వెళ్ళాయన్నమాట. క్షీరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. ఈ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే అనే మకుటంతో రాశాడనమాట ఆయన శ్లోకాలు. కాశీఖండంలో ఆ శ్లోకాలు చదువుతూ ఉంటే అత్యద్భుతంగా ఉంటాయి. పుస్తకం చేత్తో పట్టుకుని చదివితే అదొక అందం అండి. ఆ పుస్తకమే విష్ణుస్వరూపం. చాలామంది మేము పుస్తకాలు చదవలేం కదండి, సంస్కృతము లేకపోతే ఈ పద్యాలు మాకు ఎందుకండి ఈ పుస్తకాలు అన్నారు ధర్మ సందేహాలు. ఆ వెంగ ఎప్పుడూ పెట్టుకోకండి. పూజితం యద్గృహే నిత్యం శ్రీమత్ పురాణ పుస్తకం ధర్మమర్థం చ కామం చ మోక్షం చ లభతే నరః. పురాణములు చదవక్కర్లేదు, పుస్తకం కొని ఇంట్లో పెట్టుకుని రెండు చేతులు జోడించి నమస్కరించండి, ఒక్క పువ్వు పెట్టి పూజించండి. ఇళ్లల్లో ఈ పురాణాలు భాగవతం వంటి పురాణములు ఏ ఇంటిలో పూజింపబడతాయో ఆ ఇంటిలో ధర్మం అర్థం కామం మోక్షం లభించి తీరుతాయి. పైగా మన అదృష్టవశాత్తు గీతా ప్రెస్ గోరఖపూర్ వాళ్ళు తెలుగు చదువుకునే వాళ్ళకి తెలుగు లిపిలో ప్రింట్ చేశారు చాలా పురాణాలు. సంస్కృతం అయితే ఇక చెప్పకల్లా, 18 పురాణాలు నాగరలిపిలో ఉన్నాయి. ఇంక ఇవి కాకుండా కన్నడంలో తమిళంలో అన్నిటి భాషల్లోనూ రాశారు. ఏదో ఒక పుస్తకం కొనుక్కోండి, మీ ఇంట్లో పెట్టుకోండి. ఆ పురాణాలు కొనడం వల్ల ఆ ప్రెస్ని మనం గౌరవించినట్టు అవుతుంది, ప్రోత్సహించినట్టు అవుతుంది. అసలు ఎవడిస్తాడండి 100 రూపాయలకి 200కి ఆ పుస్తకాలు? ఇంతంత పుస్తకాలు, అద్భుతమైనటువంటి పుస్తకాలు. ఇప్పుడు ఆయన చదువుతున్న పుస్తకం ఉంది, అంత పుస్తకం మనం బయట కొనాలంటే 2000 రూపాయలు. ఎంతకీ ఆ పుస్తకం ఖరీదు 100 రూపాయలు. పైగా ఇటువంటి ప్రింటింగ్ అంటే ఒక్క అక్షరం తప్పు ఉండదు. భాగవతం రామాయణం భారతం లాంటివి అయితే ఓ పక్కన శ్లోకం, దాని తాత్పర్యం కూడా ఇచ్చారు వాడు. తాత్పర్యం ఎలా ఉన్నా కనీసం శ్లోకం చదువుకోవచ్చు కదా, శ్లోకం దారి వాడు తాత్పర్యం చదవచ్చు కదా. ఏదో వంకతో అవి కొనుక్కుని ఇంట్లో పెట్టి ఒక్క పువ్వు పెట్టి పూజించండి, ఒక నమస్కారం చేయండి, మీకు శుభాలు కలగకపోతే అడగండి, ఒక పుస్తకం కొనుక్కోండి మీ ఇంట్లో పెట్టి పూజించుకోండి, ఇహం పరం రెండు వస్తాయి. ఈ పుస్తకములు ఇంట్లో ఉంటే సకల శుభాలు కలుగుతాయి, వాస్తు దోషాలు తొలగిపోతాయి. వినాయకాశ్చ శామ్యంతి గృహే తిష్టంతి యాని వై అని రామాయణం చివరిలో చెప్పారు. రామాయణం పుస్తకం మీ ఇంట్లో పెట్టుకుని పారాయణ చేస్తే ఇంట్లో ఉన్న విఘ్న దేవతలు పాపిష్టి దేవతలు నశిస్తాయి. ఇంటిలో కొన్ని రకాల విఘ్న దేవతలు తిష్ట వేసి కూర్చుని ఆ ఇంట్లో వాడికి సుఖం లేకుండా చేస్తాయి, వాటిని వాస్తు దోషాలు అంటారు. అవన్నీ రామాయణ పారాయణ వల్ల నశించిపోతాయి అన్నారు. చేయలేకపోతే పుస్తకం ఇంట్లో పూజించినా ఆ దోషాలు పోతాయి. కాబట్టి పుస్తకాలే ఇంట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈయన ఇదంతా ఎందుకు చెప్పానంటే, కాశీఖండములో కొల్హాపుర మహాలక్ష్మిని అపూర్వ రీతిలో మాతర్నమామి కమలే కమలాయతాక్షి క్షీరోదజే కమల కోమల గర్భగౌరి శ్రీ విష్ణు హృత్కమలవాసిని లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే అని స్తోత్రం చేస్తే అప్పుడు లక్ష్మి ప్రత్యక్షమై కాశీని విడిచిపెట్టానని బెంగ పెట్టుకుంటున్నావు, బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నీ స్థాయి వేరు మిగతా వాళ్ళది వేరు, నువ్వు తీర్థయాత్రలు చేశాక తమిళనాడుకు పో, స్వామి మల అని ఉంటుంది అక్కడ, కుమారస్వామి ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి కాశీఖండం అంతా విను, వింటే నీకు మహాయోగం పడుతుంది. ఈ జన్మలో నీకు ముక్తి లేదు కానీ వచ్చే జన్మలో నీకు ముక్తి ఉంటుంది. రేపు రాబోయే 29వ ద్వాపర యుగంలో నువ్వే వ్యాసుడిగా పుడతావు. ఇప్పుడున్న వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు. ఈ కృష్ణద్వైపాయనుడి పదవి అయిపోయాక ఈ 28వ కలియుగం అయిపోయాక మళ్ళీ యుగాలు వస్తాయిగా, ఆ యుగంలో 29వ ద్వాపర యుగంలో నీవే వ్యాసుడి అవుతావు, పురాణములు రాస్తావు, వేదములు విభాగిస్తావు, అప్పుడు కాశీలో కాశీఖండం చెబుతావు. కాశీలో కాశీఖండం చెప్పిన నువ్వు, నీ దగ్గర విన్నవాళ్ళు అందరూ శాశ్వతంగా కైలాసానికి వెళ్ళిపోతారు. అది రాబోయే కల్పానికి అగస్త్యునికి వరం ఇచ్చింది, మహాలక్ష్మి ఇచ్చిన వరం ఎవరిచ్చారు? మహాలక్ష్మి. ఇప్పుడు ఈ యుగానికి, ఇప్పుడు ప్రస్తుతం నేనే వ్యాసుడిని, మీరే నా శిష్యులు అనుకోండి. మీరు శుభ్రంగా శ్రద్ధగా విన్నారు కదా, ఈ కాశీఖండం చెప్పినందుకు నేను గ్యారంటీగా కాశీలోనే మరణించి కైలాసానికి వెళ్ళిపోతాను, ముక్తి పొందుతాను. విన్న మీరందరూ కూడా ముక్తి పొందుతారు. కాకపోతే వినడంలో లోపం ఉన్నవాళ్ళు బెంగ పెట్టుకోవద్దు, ఈ జన్మలో మేము వెళ్ళలేకపోయాం, మధ్యలో వెళ్ళిపోయామని. 29వ ద్వాపరయుగంలో అయినా మళ్ళీ మీరు కాశీలో మరణించి అక్కడికి వెళ్ళిపోతారు. వెంటనే రావాలని ఏముంది, అంత తేలిక కాదు కదా. సరే, ఏది ఆమెనా కాశీఖండం చెప్పినవాడు విన్నవాడు తరిస్తాడని అమ్మ మహాలక్ష్మి చెప్పింది. అందుకనే అగస్త్యుడు స్వామిమలకు వెళ్ళాడు. వెళ్ళి కుమారస్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయే కుకుటధ్వజం. మహాత్మా, కుమార, భక్తితో నీకు నమస్కరిస్తున్నాను, నిన్ను నా హృదయంలో ధ్యానం చేస్తున్నాను. నువ్వు ఎటువంటి వాడివి? శక్తి హస్తం, చేతిలో ఈటె ధరిస్తావు, ఇక నీకు వాహనం శిఖి నెమలి. శిఖ కలిగింది, శిఖి అంటే పింఛము కలిగింది కనుక దానికి శిఖి అని పేరు. నీవు మయూరవాహనుడివి, నెమలి ఎక్కువ తిరుగుతావు. షడాననం, ఆరు ముఖములు కలిగిన వాడివి. మానవులకు అనేక రోగాలున్నాయి, అలాంటి భయంకరమైన రోగములను ఘన చంపుతావు, రోగాలు తొలగిస్తావు. శారీరక రోగాలు, మానసిక రోగాలు, ఈ రెండూ తొలగించే మహాత్ముడు. అటువంటి నీకు నమస్కారం. ఇక్కడే కొసమెరుపుంది, ఆయన వాహనం మయూర వాహనం, కానీ జెండా మీద కోడి ఉంటుంది, కుక్కుటధ్వజుడు ఆయన. కోడి పాపం సామాన్యుల ఇళ్లలో కూడా ఉంటుంది కదా, అందుబాటులో ఉంటుంది కదా, అందుకని నేను సామాన్యుల పార్టీ, లేబర్ పార్టీ నాది అని చెప్పడానికి ఆయన జెండా మీద కోడిని పెట్టుకున్నాడు. అటువంటి నీకు నమస్కారం అనగానే ఒక్కసారి కుమారుడు ఆరు ముఖములతో శక్తితో వల్లి దేవశానలతో కలిసి ప్రత్యక్షమయ్యాడు. తాను ఆసనం మీద కూర్చుని అగస్త్యుడు లోపాముద్రల యొక్క ప్రార్థనములు పూజలు స్వీకరించి వాళ్ళని కూర్చోబెట్టాడు. నా అడగండి, వచ్చిన పని ఏమిటో చెప్పండి అనగానే, కాశీ మహిమ నీ దగ్గర వినమన్నది జగన్మాత మహాలక్ష్మి, ఆ మహిమ నాకు చెప్పు, వింటాను, కాశీఖండాన్ని విని తరిస్తానగా. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఆరు మగములు కలవాడ నగుదుగాని నిగమ శాస్త్రార్థముల నెల్ల నేర్తుగాని కాశికా దివ్య మహిమంబు కడగి నేను వివరింపంగ నేర్వా. నాకు ఆరు ముఖాలు ఉన్నాయి, అయినా ఆరు ముఖాలతో కూడా వర్ణించలేను. దేన్ని వర్ణించలేను? కాశీ మహిమ వర్ణించలేను. నిగమ శాస్త్రార్థాలు నేర్చుకున్నాను, అంటే వేదములు, వేదముల అర్థము కూడా చదువుకున్నాను, అయినా నేను కాశీ మహిమ చెప్పలేను. అంతెందుకు? నేను పరమ వైదగ్ధ్యవంతుండనగుదురుగా అని. వైదగ్ధ్యవంతుడని ఎవరినంటారు? విదగ్ధత లేక వైదగ్ధ్యము అంటే చదివిన దాన్ని అవతల వాడికి అర్థమయ్యేలాగా అర్థబద్ధ స్పష్టంగా చెప్పగలిగితే వాణ్ణి వైదగ్ధ్యవంతుడు అంటారు. కొంతవరకు చదువుతారండి, తేనా మైకు దగ్గరికి వస్తే వాడు లాగానాం పేకానాం అని వెనక్కి పీకి ముందుకు లాగి మధ్యలో డీవియేట్ అయ్యి ఎక్కడికి రావాలో వెనక్కి రాలేక కొట్టుకుపోతాడు, సముద్రంలో కెరటాల్లో మునిగిపోయినట్టుగా. దానివల్ల ఏం ఉపయోగం? కొందరు బాగా చెబుతారు కానీ చదవలేదు, అంటే వాడికి చదువు రాదు, తోచింది చెప్పేస్తారు. అర్థమయ్యేలా చెప్పినా తోచింది చెప్తే ఎలాగా? కాబట్టి చదువు రావాలి, అంటే పురాణములన్నీ కంఠస్థం రావాలి. వచ్చింది అవతలకి, అవతలవాడికి సూటిగా స్పష్టంగా బాగా అర్థమయ్యేలా చెప్పాలి. అర్థమయ్యేలా చెప్పాలి, పాండిత్యం ఉండాలి. ఇవన్నీ ఉంటే కంఠం ఉండదు కొందరికి. కొంతమంది పద్యాలు చదివితే సురుతిర సుందరవచన సుసోదన వాక్సోదలను వెళ్ళాల్సి, ఇది పద్యమా, ఇది పద్యం చదివే తీరా. అలా చదివితే లవకుశులు గానం చేస్తే రాముడు అడిలి పారిపోయేవాడు సింహాసనం వెళ్ళి. నారదుడు ఇలా పాడితే కృష్ణుడు ఎప్పుడో ద్వారక విడిచిపెట్టి ఇంకో తోటకు పోయేవాడు. కాబట్టి పద్యము గానం చేయాలి శ్లోకము అంటే మహానుభావుడు కుమారస్వామి గానం చేయగలడు, మధుర కంఠం కలిగిన వాడు, పండితుడు, అర్థమయ్యేలా చెప్పగలడు. ఇన్ని ఉన్నా నేను కూడా పూర్తిగా కాశీ వైభవం చెప్పలేనన్నాడు. అంటే కాశీ ఎంత గొప్పది. మా నాన్నగారు ఒకప్పుడు మా అమ్మతో పాటు సంభాషణ చేసి ఆవిడికి చెప్పితే మా అమ్మ మా నాన్నగారి దగ్గర నేర్చుకుని నాకు చెప్పింది. అంటే శివుడు ఎవరికి చెప్పాడు? పార్వతికి చెప్పాడు. మొదటి శ్రోత్రి పార్వతి, పార్వతి నాకు మా అన్నయ్య గణపతికి చెప్పింది, ఇప్పుడు నేను నీకు చెబుతున్నాను అని కాశీఖండం కాశీ మహిమ చెప్పడానికైనా సంసిద్ధుడయ్యాడు. దాన్ని మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇక్కడ నుంచి కుమారస్వామి గారు చెబుతున్నారు. కుమారస్వామి గారు చెప్పారంటే పోనీ, చెప్పింది శివుడే, విన్నది పార్వతి. మీరంతా పార్వతులు అయిపోయి నేను కాసేపు శివుడిని అయిపోతే, లేక మీరంతా అగస్త్యుడు లోపవంతులైతే నేనే కుమారస్వామిని అయిపోతే మళ్ళీ రేపటి నుంచి విందాం. గమూలా దయనేలే జనని, జగములా దయనేలే జనని, సదాశివుని మనోహరిణి, పదముల కొలిచేనే మదిని దేవి, జగముల దయనేలే జనని, మరుని గెలిచిన వానికి మరులు, మరుని గెలిచిన వానికి మరులు, మరిపే సుందర వదన ఆ పదలందున ఆదరింపవే, ఆ పదలందున ఆదరింపవే, దేవీ మంగళ గౌరీ, దేవీ మంగళ గౌరీ, సదాశివుని మనోహరిణి, పదముల కొలిచేనే మదిని దేవి, జగముల దయనేలే జనని, మరుని గెలిచిన వానికి మరులు, మరుని గెలిచిన వానికి మరులు, మరిపే సుందర వదన కైలాసాచల సదన, మరిపే సుందర వదన కైలాసాచల సదన, దీనాధారము దీవనలీవే, దీనాధారము దీవనలీవే, లలిత శైలసుదా దేవి, లలిత శైలసుదా దేవి, జగముల దయనేలే జనని, సదాశివుని మనోహరిణి, పదముల కొలిచేనే మదిని దేవి, జగముల దయనేలే జనని. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీమహిషా, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు, విశ్వం లోకా సమస్తా సుఖలో భవంతు.